నేను 2006 సంవత్సరంలో మొట్టమొదట అమెరికాకి వెళ్ళింది. అంత పూర్వం నాకు అమెరికా గురించి ఏం తెలియదు. 2006 సంవత్సరంలో లాస్ యాంజిల్స్ అని కాలిఫోర్నియాలో చాలా పెద్ద ఊరు, ఆ కాలిఫోర్నియా స్టేట్లో లాస్ యాంజిల్స్లో అష్టావధానానికి పిలిచాను నన్ను. ఆటా సభలని అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఏటీఏ ఆట, మహానుభావులు వాడు పిలిచారు. ఏదో వేసా వచ్చింది, టిక్కెట్ కూడా పంపారు. అప్పట్లో హైదరాబాదు బేగంపేట ఎయిర్పోర్టు, ఆ ఎయిర్పోర్ట్లో ఎక్కితే బొంబాయిలో దింపేవారు, మళ్ళీ బొంబాయిలో ఆ ఫ్లైట్ ఎక్కితే జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్లో ఆపేవారు. ఫ్రాంక్ఫర్ట్లో మళ్ళీ ఒక 2 గంటలు ఆ క్లీన్ చేశాక మళ్ళీ అందులో ఎక్కించేవారు. తిరిగి డైరెక్ట్గా లాస్ ఏంజెల్స్ వెళ్ళేది. అప్పట్లో డైరెక్ట్ లాస్ ఏంజెల్స్ అనమాట. ఇప్పుడు తీసేశారు అవి. ఎయిర్ ఇండియా వాడు కేవలం ఇప్పుడు ఢిల్లీ నుంచి వాషింగ్టన్కి, న్యూయార్క్కి, చికాగోకి, తర్వాత ఏమో శాన్ ఫ్రాన్సిస్కోకి మాత్రమే వేశాడు. అప్పట్లో లాస్ ఏంజెల్స్కి వెళ్ళాను. మాతో పాటు చాలామంది సినిమా యాక్టర్లు కూడా వచ్చారు. అదంతా పెద్ద కథ అనుకోండి. నేనేమో ఒక కఠోర నియమం, 2004 సంవత్సరంలో మేము పీఠ స్థాపన చేశాము. పీఠం స్థాపించాక ఇక మా నియమాలు వేరుగా ఉంటాయి. అందుకే మమ్మల్ని అందరిలా అక్కడ కూర్చోబెట్టి ఇతరుల చేత రెత్తి మీద అక్షతలు వేయించి ఆశీర్వచనం చేయకూడదు. వాడు తెలియక అక్షతలు వేస్తారు కానీ అది వాళ్ళకి దోషం. మేము మాట్లాడకూడదు కనుక మాట్లాడదు. పక్కన ఉన్నవాడు చెప్పాలని వాడు చెప్పలేరు, పాపం వాళ్ళకి తెలియదు. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఒకసారి మహాపీఠాన్ని అధిష్ఠించిన వాళ్ళని నెత్తి మీద అక్షతలు వేస్తే అది వాళ్ళకి శ్రేయస్సు కాదట. ఈ పీఠ నియమాలు ఎటువంటివి, ఎక్కడ పడితే అక్కడ తినవు. అందులో విమానంలో కానీ రైల్లో కానీ బయట ఫుడ్ తినకూడదు, స్వయంగా వండుకోవాలి లేదా నియమనిష్టలు కలిగిన వాడు వండి పెట్టాలి. అందుకని అప్పట్లో విమానంలో ఏమీ తినకుండా ఒక పండు మాత్రమే తింటూ వెళ్ళాము. 32 గంటల ప్రయాణం అయినప్పుడు రెస్ట్తో కలిపి 32 గంటల పాటు విమానంలో కేవలం ఒక యాపిల్ పండు, ఒక అరటిపండు, కాసేపు మంచినీళ్ళు తాగి వెళ్ళిన నాకు అందరితో పాటు మంచి హోటల్లో రూమ్ ఇచ్చారు. హోటల్ మ్యారియట్, అది 5-స్టార్ హోటల్, కొంచెం జాగ్రత్తగా ఉండండి, చాలా గొప్ప హోటల్, మంచి రూమ్. అంటే మిగతా వాళ్ళకైతే భోగలాలసులకి రూమ్ చాలా బాగుంటాయి అనుకోండి. ఆ లోపలికి వెళ్ళాం. ఎంతసేపు స్నానం లేదేమో వెళ్ళి వెళ్ళగానే ఆ బాత్రూంలోకి వెళ్ళి శుభ్రంగా అక్కడ చిన్న డబ్బా ఉంటుంది, ఇంత చిన్న బకెట్, ప్లాస్టిక్ బకెట్. ఈ ప్లాస్టిక్ బకెట్తో వేడి వేడి నీళ్లు కొట్టుకుని డబా డబ్బా పోసేసుకుని ఒళ్ళంతా రుద్దుకున్నాను. అమెరికాలో వరకు సుఖం ఏంటంటే ఇటు తిప్పితే వేడి నీళ్ళు, ఇటు తిప్పితే సన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి. 365 రోజులు ఇట్లు అలా ఎక్కడైనా ఏ మూలైనా వేడి నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు తిప్పినప్పుడు తప్పక ఉష్ణోదకం దడదడవచ్చు అని పద్యం రాసుకుని కన్న పద్యం ఈ బొంత మీద కన్న చెప్పుకుంటూ నీళ్ళు వస్తుంది స్నానం చేసేసాను. ఆ తర్వాత ఒళ్ళంతా రుద్దుకుని మళ్ళీ 2 బకెట్లు వేడి నీళ్ళు పోసుకుని చూస్తే ఈ బాత్రూంలో నీళ్లు కిందకి దిగటం లేదు. ఓరి నాయనో ఇదేంటో నీళ్లు దిగట్లేదని చూస్తే అదంతా చెక్క. అసలు రహస్యం ఏంటంటే అమెరికాలో ఈ టంపర్ ఉంటుంది తొట్టి, దానికేమో గ్లాస్ ఫిట్ చేస్తాడు. ఈ గ్లాస్ టబ్బులో తప్ప బయటకు వచ్చి స్నానం చేయకూడదు. ఈ లిటర్కి వెళ్ళే చోట తుడుచుకునే గుడ్డ మొక్కలు, టిష్యూ పేపర్లు తప్ప మాయదారు కూడా నీళ్లు ఉండవు. ఆ విషయం మర్చిపోయి మన బాత్రూమ్ వరకు స్నానం చేసేసాను. అక్కడ తూము ఉండదు, అది చెక్క. నీళ్ళన్నీ తడిసి కిందకు వచ్చి ఆ నీళ్ళు దిగితే ఆ హోటల్ వాడు ఏమంటాడో అని భయం. తూము లేదనే విషయం అప్పుడు గుర్తుకొచ్చింది నాకు. ఒరే ఒరే ఇది మర్చిపోయాను, చెక్క కొప్పలు కదా ఇవి, టబ్బులో తప్ప బయట స్నానం చేయకూడదని. ఈ నీళ్లు మరి అందరూ తోడాలి కదా, తోడదంటే నీళ్లు రావు. అక్కడ 2 టర్కీ టవల్స్ పెట్టాడు వాడు. ఈ టర్కీ టవల్ అందులో ఉంచి ఆ నీళ్లు తీసుకెళ్ళి టబ్బులో పిండి ఒక గంట సేపు శ్రమపడి ఈ నీళ్ళన్నీ తీశాను. తల ప్రాణం తోపు వచ్చింది అక్కడ. అసలే ప్రయాణం, అలసట్లో స్నానం. స్నానం అయ్యాక ఈ నీళ్ళన్నీ అందులో పోసేసరికి కడుపు అంతా కర్ర కర్రలు ఆడిపోతుంది, మంచి ఆకలి నీరసం వచ్చేస్తుంది. ఎవడు రాడు, ఎందుకంటే నాకు కూడా తెలియదు. కొంచెం మొదటిసారి కదా, వాళ్ళు కార్డు ఇచ్చారు, అందులో 4 నెంబర్లు ఉన్నాయి. ఎవరికి చెబితే భోజనం వస్తుంది వాళ్ళకి చెప్పడం మర్చిపోయారు. సరే అదొక కర్మయోగం అనుకోండి, అదొక దైవ పరీక్ష. ఏం చేయాలి అప్పుడు? అర్ధరాత్రి వేళ ఒక్క ఫోన్ మాత్రం దొరికింది అదృష్టవశాత్తు. వాళ్ళు ఇచ్చిన కార్డు ఎక్కడో పారేసుకుంటే అందులో ఒక నెంబర్ దొరికింది. ఆ నెంబర్కి ఫోన్ చేశాను. వాళ్ళు పాపం గాఢంగా నిద్రపోతున్నారు అని సందరి కంటలు నిలబడింది. అంటే లేదండి, భారతదేశం నుంచి వచ్చాను, రేపు అవధానం చేయాలి, సభలకు వచ్చాను, నేను పద్మాకర్ అన్నారు కానీ వెంటనే ఇంగ్లీష్ మర్చిపోయి, ఏమండి ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా అన్నారు వారు. టైం ఎంతైందో తెలుసండి, కానీ నా టైం అయిపోతుంది, అందుకే ఫోన్ చేశాను అని జరిగింది చెప్పి తిండి లేక మాడిపోతున్నాను కానీ పాపవాడు జాలిపడి, అయ్యా ఇప్పుడు 12 దాటిపోయింది, మేమేమో మీకు 70 మైళ్ళు దూరంలో ఉన్నాం, ఇప్పటికి ఇప్పుడు రాత్రి మేము బయలుదేరి మీకు అన్నం తీసుకురావాలంటే కనీసం మాకు ప్రయాణం గంట, వండడానికి ఒక గంట, ఇవన్నీ చాలా టైం పడతాయి, మీకు తెల్లారిపోతుంది. ఆ కింద హోటల్స్లో పళ్ళు ఉంటాయి, మీరు ఏమైనా డాలర్స్ తెచ్చుకున్నారా అన్నారు వాళ్ళు. నేను స్కాలర్లే కానీ డాలర్ లేదండి బాబు, కాలు దగ్గరేసుకు వచ్చాను కర్మగారి, 500 లోడ్ తెచ్చాను నేను అంతే. వాళ్ళు ఏదో టికెట్ ఇస్తే 500 లోడ్ పట్టుకెళ్ళారు. చూసారు ఎంత అమాయకులో మీ గురువు గారు అనగానే 500 కింద ఇస్తక్క ఆ హోటల్ కింద అద్దాల పెట్టి ఆ పెట్టిలో రకరకాల పళ్ళ ముక్కలు కనపడ్డాయి. బొప్పాయికాయ ముక్కలు ఎర్రగా కోసిపెట్టారు అక్కడ. అమ్మాయి కనీసం బొప్పాయి పండిన దొరికి ఇవి తిందామని దగ్గరికి వెళ్ళి చూశాను. అక్కడ ఎవరుందో తెలుసా, న్యూజిలాండ్ బీఫ్, ఆస్ట్రేలియన్ బీఫ్. ఎందుకంటే అది ఎర్రగా ఉన్న బొప్పాయి ముక్కలు కావు, గొడ్డు మాంసం ముక్కలు, బీఫ్ట అది బ్రీఫ్గా చెబుతున్నాను. ఓరి దేవుడు అని మళ్ళీ హడిలిపోయి పైకి వచ్చేసాను. అయ్యో కొరుకు తినేసాం కాదు, కొప్ప ఉరిగిపోను అనుకుని పైకి వచ్చి ఇక ఇది కాదు పని అనుకుని లోపల కూర్చుని లలితా సహస్రనామంలో ఉన్న అన్నదా అని ఒక మంత్ర అనుష్ఠానం మొదలుపెట్టాడు. లలితా సహస్రనామంలో అన్నదా వసుధ వృద్ధ బ్రహ్మాత్మైక్య స్వరూపిణి నామంలో ఓం ఐం హ్రీం శ్రీం అన్నదాయై నమః అనే మంత్రానుష్ఠానం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు మనుషులు వచ్చి చేసే పని లేదు, ఎవరిని పిలిచినా వచ్చేటట్టు లేరు, పైగా ఫోన్లు కూడా లేవు, పైగా రాగానే నేను చెప్పవలసింది, తప్పు కూడా నాది, లోపం నాది, ఈ లోపం వల్ల పాపం వల్ల అనుభవిస్తున్న ఈ ఆఖరి శిక్ష నాది అనుకుని అమ్మవారిని శరణ వేయడం. మీరు నమ్ముతారో లేదో అనుకోండి, ఎందుకంటే మీరు జ్ఞానులు కనుక. ఇది నా ఆత్మకథలో ఒక అద్భుతమైన ఘట్టం కూడా. 10 నిమిషాలు తిరగకుండానే కాలింగ్ బెల్ కొట్టారు ఆవిడ. ఓ మంచి బొట్టు పెట్టుకున్న ముత్తయ్యదువా, ఆవిడతో పాటు కాస్త గడ్డం కలిగిన వాళ్ళ అబ్బాయి వచ్చారు. గురువుగారు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల దాకా మీకోసం ఎదురు చూసాం, మీకు కొంచెం నియమ నిష్ఠలు ఎక్కువని మా అమ్మ చేత వంట చేయించాను, ఈవిడ అమెరికాలో ఉండదు హైదరాబాద్లో ఉంటుంది, కానీ మీ ధర్మ సందేహాలు అంటే ఆవిడ చాలా ఇష్టం, అందుకే ఇక్కడికి వచ్చింది. పులిహార దద్యోధనం 2 క్యారేజీలో తెచ్చింది. ఇక మీ గురించి ఎవరిని అడిగినా చెప్పట్లేదు ఎక్కడున్నారోను. ఇప్పుడు కూడా పాటలు పాడే మహానుభావుడు ఒక ఆయనకి పక్కన ఉన్నాడు, ఆయన గంగాధర్ గారు అని ఉంటారు, ఆయన కూడా నాతో వచ్చారు, నా పక్క రూమ్లో ఉన్నారు ఆ దగ్గరలోనే హైదరాబాద్లో. ఈ ఘంటసాల పాటలు పాడే గంగాధర్ గారు అన్నమాట, ఆయన చెప్పారు ఈ రూమ్లో ఉన్నారని వాళ్ళకి, అందువల్ల మీకోసం వచ్చేవాడు అన్నారు. ఏది 10 నిమిషాలు తేడాలి, అమ్మాయి బతికించారన్నారు, కూర్చున్నారు, వెంటనే వాచి అరిటాకులు ఇచ్చారు. కాలిఫోర్నియాలో అరిటాకులు బాగా దొరుకుతాయి, అన్ని చోట్ల దొరకగానే అక్కడ బాగా దొరుకుతాయి, కొంచెం ఉష్ణ వాతావరణం ఉంటుంది అక్కడ. ఆ అరిటాకు వేసి శుభ్రంగా భోజనం పెట్టింది, ప్రాణం లేచి వచ్చింది. తిన్న తర్వాత రేపు పెళ్ళింటికి రమ్మంటారండి అంది ఆవిడ. ఇప్పుడే దాదాపు 1 గంట రెండు అయిపోతుంది కనుక ఇప్పుడు లేచే స్థితిలో లేరు, 8 ఇంటికో 2 అన్నా, అలాగే రండి అని ఆవిడ వెళ్ళిపోయింది. ఇక హాయిగా పడుకున్నాక పెద్దగా నిద్ర పట్టలేదు, మళ్ళీ 5 ఇంటికే వెలుగు వచ్చేసింది. పొద్దుట ఈసారి కొంచెం అనుభవం అయింది కదా పొద్దుటే లేచాక, అందుకని తొట్లో స్నానం చేశాను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ స్నానం చేసి నీళ్ళు ఎత్తవలసిన అవసరం లేకుండా కొంచెం జ్ఞానోదయం అయ్యింది, అందుకని తొట్లో స్నానం చేశాను. ఇందుకే ఏంటంటే అక్కడ బకెట్ తొలుకున్నది, బకెట్ కాదు అది, గుడ్డ ముక్క తొలుచుకుని వేసుకుని డస్ట్బిన్, నా కర్మయోగం అది, ఆ డస్ట్బిన్లో వేడీలు పట్టుకున్నాను. శుభ్రంగా స్నానం చేసి సంధ్యావందనం పూర్తి చేసుకుని జపం చేసుకుంటూ ఉంటే 8 గంటలకు మళ్ళీ ఆవిడ కొడుకుని తీసుకొచ్చాను. రాగానే గురువుగారు నన్ను క్షమించాలండి అంది ఆవిడ. ఏమమ్మా ఎందుకు క్షమించను అంటే, పాపం నిన్న ఎప్పుడో వచ్చారు మీరు, మీకు తిండి పెట్టలేకపోయాం, నిన్న 6 గంటల నుంచి 8 గంటల దాకా మీకోసం ఎదురు చూసి మా అబ్బాయి నన్ను మా ఇంటికి తీసుకుపోయాడు, పాపం నిన్న తిండి లేక ఏమైపోయారు, ఏదైనా పళ్ళైనా తిన్నారా, అసలు ఏమైనా అన్నం తిన్నారా, అందుకే ఇవాళ పెందరాళ్లే టిఫిన్ పట్టుకొచ్చారు అన్నది ఆవిడ. ఇప్పుడు నాకు వదిపోయింది, ఒకవేళ నిన్న తిండి లేకపోవటం వల్ల నాకేమైనా వైకం కమ్మిందా, పిచ్చి వచ్చిందా, నిర్ర వచ్చిందా. రాత్రి ఆవిడ వచ్చింది 1 గంట 1 గంటన్నర మధ్యలో, పులిహార దద్యోధను అరిటాకులో పెట్టిందా తల్లి. ఇప్పుడు ఏమంటుంది, నేను రాత్రి ఇంటికి వెళ్ళిపోయాను, మీకోసం ఏం తేలేదు, మీరు మాడిపోయారా అని అడుగుతుంది. ఏది నిజం ఏది అసత్యం, ఒక్కోసారి కళలు వస్తాయా లేక కళలు నిజమా, ఇంత ఆలోచనలో పడ్డాను. తర్వాత అమ్మా రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత మీరు వచ్చారు, కాలింపలు కొట్టారు, మీ అబ్బాయితో పాటు వచ్చారు, అరిటాకులో నాకు కొంచెం దత్యోధనం పులిహార పెట్టారు కదా, మీరేమో నిన్న తిండి పెట్టలేదు అంటున్నారు, ఒకసారి కొంచెం బాగా ఆలోచించండి మీరు నిన్న వచ్చారా లేదా అంటే ఆవిడ తల పట్టుకుని, లేదు గురువుగారు మా ఇల్లు చాలా దూరం అండి, 80 మైళ్ళు పోయిన దూరం, అంత దూరం నుంచి ఇక్కడికి రాలేదు నేను, మా అబ్బాయి తీసుకుని అడుగుడాను, మీకోసం దాదాపు 8-9 దాకా ఎదురు చూసి తర్వాత పులిహారావి పట్టుకుని వెళ్ళిపోయాను, నేను రాలేదండి. ఆవిడ ఆవిడ వచ్చిందని నాకు తెలుసు, కడుపులో ఆకలి తీరింది, కడుపు ఇంకా కాస్త బిరుగానే ఉంది కనుక నాకు విషయం తెలుస్తుంది, ఆవిడేమో రాలేదు అంటుంది, నేను వచ్చానంటాను. అప్పుడు నాకు అనుమానం వచ్చింది, స్నానం చేయడానికి ఉపయోగించినటువంటి ఆ చిన్న బకెట్ అనుకున్నది డస్ట్బిన్ కదా, రాత్రి పులిహార తిన్నాక అరిటాకులు అందులో వేశాను, ఈ అరిటాకులు ఇందులో ఉన్నట్టయితే ఆవిడ వచ్చినట్టు, అవి లేకపోతే ఇదేదో కళ భ్రమ అనుకుని అందులో చూస్తే అరిటాకులు ఉన్నాయి, పులిహార మెతుకులు ఉన్నాయి, మిరపకాయ మొక్కలు ఉన్నాయి, దద్దోదనంలో ఉన్న కరేపాకు ఉంది, ఇదిగోనప్ప అరిటాకులు అన్నాను. అప్పుడు ఆవిడ ఏమన్నదో తెలుసా, మహాత్మా మీరంటే గౌరవం, మీరు అసత్యం ఆడని నాకు తెలుసు, అందులో డస్ట్బిన్లో అరిటాకులు ఉండవచ్చు కాక, పులిహార మెతుకులు ఉండవచ్చు కాక, మిరపకాయ ముక్కలు ఉండవచ్చు కాక, కరివేపాకు ఉండవచ్చు కాక, కానీ నేను మాత్రం ఇక్కడికి రాలేదు, నేను లేను, ఏమైనా ఉండొచ్చు నేను ఉండలేదు అనగానే అప్పుడు అర్థమైపోయింది. రాత్రి ప్రాణాపాయ స్థితిలో ఉండి అన్నం పెట్టమని అడిగితే ఈ స్త్రీ రూపంలో మనుష రూపంలో వచ్చి వేళకి ఎంత అన్నం పెట్టావా జగన్మాత, ఇది కదా నీ అనుష్ఠాన ప్రభావం. తర్వాత అసలు అద్భుతమైన కార్యక్రమాలు. అప్పుడు ఒక పద్యం రాసుకున్నాను, ఎక్కడి ఆంధ్రవను దుగల ఏలురు, ఎక్కడి ఆంధ్రవను దుగల ఏలురు, ఎక్కడి కాలిఫోర్నియా దిక్కును ఒక్కులేని పరదేశమునందున నిర్భయముగా ఒక్కడనై చెదిరుచితి మహోన్నత కీర్తిని గంటి సంపదల్మిక్కిలి గంటి దీపద జలేజము భక్తిని కొల్చి అంబికా. ఓ జగన్మాత, ఎక్కడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏలూరు, ఎక్కడి కాలిఫోర్నియా, దిక్కు ముక్కు లేని పరదేశంలో నిర్భయంగా నేను ఒక్కడిని ఈ చివరి నుంచి ఆ చివరి దాకా తిరిగాను, ఎక్కే విమానం దిగే విమానం ఉన్నట్టుగా ఎన్నో ప్రాంతాల్లో తిరిగి ఎన్నో చోట్ల ప్రవచనాలు చేసి అవధానాలు చేశాను, వేళ కింద భోజనం చేశాను, సంపదలు పొందాను, కీర్తి పొందాను, ఇదంతా నీ పాదపద్మములను భక్తితో కొలవడం వల్ల వచ్చిన ఫలితముగా ఇది నీ అనుగ్రహము అని ఎందుకు చెప్తారంటే నిజంగా ప్రార్థిస్తే ఆ సమయానికి ఆవిడ వస్తుంది. ఇలా వేళకి తిండి రావడం గొప్ప లక్ష్యం, ఎంత డబ్బున్నా సమయానికి తిండి లేకపోతే వాడు ఐశ్వర్యవతిగా అవుతాడు. తర్వాత తిన్నది అరిగితే ఆరోగ్యం ఒక గొప్ప లక్ష్యం, నిత్యం సంతోషంగా ఉండగలిగితే అది లక్ష్యం అంటే, అందుకే సంతోష లక్ష్మి అన్నారు ఆవిడ. సంతోషం బయట నుంచి రాదు, నీ హృదయం నుంచి రావాలి. ఎన్ని ఉన్నా సంతోషం ఉండదు కొందరికి, హాయిగా బంగారం పెంచులో భోజనం చేస్తాడా, ఏ బంగారం పెట్టిన పొదిరిపోతే ఎలాగంటే అంటాడు, రేపు పొదిరిపోతుంది అండి, ఇప్పుడు ఉంది కదా ప్రస్తుతానికి సంతోషించలేనమాట. తనకున్న దానిలో తృప్తిగా ఉండగలిగితే ఆ సంతోషం కంటే గొప్ప లక్ష్యం లేదు. కుటుంబం వృద్ధి అవుతూ ఉంటే అందరూ కలిసిమెలిసి ఉంటే అది గొప్ప లక్ష్యం. విద్య బాగా పొందగలిగితే అదొక గొప్ప లక్ష్యం. చుట్టుపక్కల వాళ్ళు ఎప్పటికప్పుడు మన మాట వింటూ మనతో సయోధ్యగా ఉంటే, ఐకమత్యంతో ఉంటే, ఎవరితో శత్రుత్వం లేకపోతే ఆ మైత్రి అది ఇంకా గొప్ప లక్ష్యం. వార్ధక్యంలో రోగాలతో తీసుకోకుండా ఆరోగ్యంగా తిరగలిగితే అది గొప్ప లక్ష్యం. హాయిగా కూర్చున్నవాడు కూర్చున్నట్టే ప్రాణం విడిచిపెడితే అది నిజమైన లక్ష్యం. అనారోగ్యంతో మంచం మీద పడి 100 సంవత్సరాలు బతికినా కాదు, ఎంతకాలం బతికావు ఎలా బతికావు అన్నది కాదు, చివరి రోజుల్లో మంచం మీద పడకూడదు, ఎవరి చేత చెప్పు దెబ్బ తినకుండా సుఖంగా వెళ్ళిపోవాలి. చాలామంది చూశారు కదా మంచి మంచి పదవులు పొంది చివరిలో దిక్కు లేక పదవులు పోయి తెచ్చిన వాళ్ళు కొందరు, మంచంలో పడి తెచ్చిన వాళ్ళు కొంతమంది, ఆసుపత్రులు పాలయ్యి అక్కడే తీసుకుని చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది, ఈ ఉన్న 4 రూపాయలు ఏ కార్పొరేట్ హాస్పిటల్ వాడు మొత్తం లాగేస్తే ఎందుకు రిగ్ రాకుండా పోయిన వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. అలా ఉండకూడదు, హాయిగా పురాణం వింటూ వింటూ పద్మాగర్ గారి పురాణం ఇప్పుడు కాదు దూరేళ్ళు వింటాక వీడి కంగారు పడకండి, హాయిగా దూరేళ్ళు వింటాక పురాణం వింటూ వింటూ నవ్వుతూ వెళ్ళిపోవాలన్నమాట. అది కూడా వాడు ఏడుస్తుంది అనమాట, చక్కగా నవ్వుతూ గోవింద అన్న వెళ్ళిపోవడం, అది నిజమైన లక్ష్యం అయితే. 10 రోజులు 15 రోజులు నెలేసి సంవత్సరం పాటు ఆసుపత్రి పాలైపోతాడు కదా. అందుకే భీష్ముడు ధర్మరాజుతో అంటాడు, నువ్వు ఎలా బ్రతకడం కంటే వార్ధక్యంలో సుఖంగా బ్రతకడమే నిజమైన లక్ష్యం అన్నాడే. వార్ధక్యమే అన్నిటికంటే చాలా అవసరమైంది. మీ కళ్ళ ముందు చూశారు కదండి, గొప్ప గొప్ప పదవుల్లో ఉండి పదవి ఓడగొట్టుకుని చివరికి అలా మంచం మీద పడి చచ్చిపోతే దిక్కులేని చావు చచ్చిపోయినటువంటి వాళ్ళు చూస్తే దారి ఇయ్యటల్లా, తిండి పెట్టే దిక్కులేక చచ్చిపోయిన వాళ్ళు చూస్తే దారి ఇయ్యటలేదు. అనారోగ్యంతో తీసుకుని ఎప్పుడు చేసేవాడు లేక బాధపడి కృషించిపోయి నశించిపోతూ ఉంటే వాడు చూస్తే దారేదా మనకి, అది లక్ష్యంలా అవుతుంది. కాబట్టి అసలు అది గొప్ప లక్ష్మి, ఇవన్నీ లక్ష్మి. ఈ లక్ష్మి కావాలంటే ఈ వ్యూహలక్ష్మి మహామంత్రానుష్ఠానం చేయాలి. అందుకని ఇన్నిసార్లు నిన్న ఇవాళ మీకు ఆ మంత్రం ఇచ్చిన కారణం అది. నిజంగా ఆ మంత్రానుష్ఠానం చేయండి, దానికి తగిన ఫలితం పొందుతారు. ఈ మంత్రం ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా కనపడిందో చెబుతాను. చాలా కాలం క్రితం ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తూ ఉండగా అమ్మా లక్ష్మి నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, నేను రైల్లోనే కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే అమ్మవారు ఒక కావ్యం నాకు స్ఫురింపజేసింది. దానికి మా నవకథ అని పేరు పెట్టాను. మా నవకథ, మా అంటే మా యొక్క నవ కొత్త కథ అని ఒక అర్థం. మా యొక్క నవకథలు 9 కథలు కనుక మానవ కథ. మా అంటే లక్ష్మి, మానవ కథ అంటే లక్ష్మీదేవికి సంబంధించిన 9 కథలు లేక కొత్త కథ. ఇన్ని అర్థాలు వచ్చేలాగా చివరికి మానవుడి కథ, దానికి అలా టైటిల్ పెట్టి 9 కథలతో కూడిన ఒక పద్యకావ్యం రాశాను. ఈ 9 కథలకి మళ్ళీ నేనే తాత్పర్యం రాయవలసి వచ్చింది. ఈ మధ్యన తాత్పర్యం ప్రతిపదార్థం రాస్తే చదువుకునేవాడికి తెలియదు కదా. ఈ పుస్తకాలు తెప్పంటే మా వాళ్ళు శిష్యులు కొంచెం బద్దకించి కాలేడు కానీ అద్భుతమైన కావ్యం చదవండి. దాన్ని నవాహ దీక్షతో పారాయణ చేసిన వాళ్ళంతా దారిద్ర్య నుంచి గుర్తు పొందారు. ఇప్పుడు అమెరికాలో ఒక ఉద్యమం అయ్యింది. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఈ మానవ కథని అన్ని ప్రాంతాల్లోనూ పంచిపెట్టి దసరాల్లోనూ లేదా నవరాత్రుల్లోనూ ఇలాంటి కాలాల్లో పారాయణ చేస్తున్నారు. 9 రోజులు పారాయణ చేసుకున్న వాళ్ళందరూ ఐశ్వర్యవంతులు అయ్యారు, ఉద్యోగాలు సంపాదించారు. చాలా గొప్ప కథ. అందులో ఏంటంటే ఒక మహానుభావుడు ఒక గుహలో తపస్సు చేశాడు. ఆయనకి ముక్తి తప్ప ఇంకేది కోరిక లేదు, కేవలం మోక్షం కోసం తపస్సు చేశాడు ఆయన. ఇంతలో లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యింది, ఏం వరం కావాలో కోరుకోన్నది. అంటే ఆయన అన్నాడు, నాకు ముక్తి తప్ప ఏమొద్దమ్మా, కేవలం మోక్షలక్ష్మి కోసమే తపస్సు చేశాను, నా అనుష్ఠానం కూడా వ్యూహలక్ష్మి మహామంత్రమే, వ్యూహలక్ష్మి మహామంత్ర అనుష్ఠానం చేస్తే తప్పక ముక్తి వస్తుందిట కదా. అంటే నీకు ముక్తి వస్తుంది తప్పదు, కానీ భూలోకంలో ఇంకా నీకు కొన్ని కర్మయోగాలు ఉన్నాయి. 1000 ఏళ్ళు నువ్వు ఇక్కడ సుఖాలు అనుభవించాలి. సుఖాలు అనుభవించి యజ్ఞములు చేసి దాన ధర్మములు చేసి ప్రజల్ని బాగు చేసి ఆ తర్వాత నీకు మోక్షం ఇస్తాను, అప్పుడు కైవల్యాన్ని పొందుగా. శ్రీ కైవల్యము నీకు వచ్చి తీరుతుంది అన్నదావిడ. కైవల్యం వేరు, శ్రీ కైవల్యం వేరు. కైవల్యం శాశ్వతం కాదు. ఇప్పుడు జయుడు విజయుడు ఉన్నారు, అది కూడా ఒక గొప్ప ఉద్యోగం. వాళ్ళ అచ్చం విష్ణువు బట్టి రూపం ధరిస్తున్నారు. వాళ్ళు విష్ణువును చూస్తే ఎలా ఉంటుందో జయ విజయులు చూస్తే కూడా అలాగే ఉంటుంది. అది ఉద్యోగం అనమాట, అది పోస్ట్. వాళ్ళ పేర్లు అవి కాదు. ఇప్పుడున్న జయుడు విజయుడి పేరు నందుడు సునందుడు. ఈ నందుడు సునందుడు అనేవాళ్ళు వైకుంఠంలో ఉండగా సనక సనందరాజులు వచ్చారు. వెంటనే వీళ్ళు ఏం చేశారు, గెట్ అవుట్ అని వాళ్ళు గెట్టేశారు. దాంతో వాళ్ళ పాపం వచ్చింది, భూలోకంలో పుట్టండి రాక్షసులే అని చెప్పించారు. డెంభకుల అనర్కళ విశ్రంభకుల రమాతినాథ సల్లాప సుఖారంభకుల ముక్తమానస దంభకులం చొరగ నీక తరివిరదీశ వారించి నతమకంబున వారించుక నిలువలేక వడిదిట్టిరి దౌవారికుల అసురయోని నవానితులై పుట్టుడలు చువసునాధీశ. ఆ పిల్లలు నిజానికి పిల్లలు కాదు, సనకుడు సనందరుడు సనత్కుమారుడు సనత్సుజాతుడు అని పిలువబడే బ్రహ్మ మానస పుత్రుడు. ఎక్కడికైనా వెళ్ళగలరు వాళ్ళు, నిత్యం హరినామస్మరణం చేసే మహాత్ములు. అహంకారం వాళ్ళ మనస్సులోకి పొరపాటును రాదు, దంభములు జయించిన వారు వాళ్ళు. అంతటి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళడమే కాక ఎప్పుడు చూసినా 8 సంవత్సరముల వయస్సు కలిగిన పిల్లల్లాగే ఉంటారట. వాళ్ళని చూస్తే వాళ్ళకి వయస్సు పెరగదనమాట. ఎప్పుడు చూడండి 8 ఏళ్ల పిల్లలే, అదొక యోగం కొంతమందికి. ఇప్పుడు నన్ను చూస్తే ఎప్పుడు చూసినా 16 ఏళ్ల పిల్లాడ లేదు, అలాగనమాట. అలాగే వాళ్ళు కూడా అలాగే నిరంతరం పిల్లల్లాగా తిరుగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు వైకుంఠానికి పెడుతూ ఉంటే ఈ జైవిహీలు గనక ముందు చూడకుండా ఎవరన్నా పిల్లల్లానా బోచిగుడ్డ పెట్టుకుని ఏమాత్రం పేచీ లేకుండా లోపలికి వెళ్ళిపోతారా, ఆగండి అని కథలు అడ్డం పెట్టి లోపలికి వెళ్ళకుండా నిరోధించారు. కొంచెం వాళ్ళు ఆలోచించవలసింది ఏమని, నిజంగా సామాన్య బాలురైతే భూలోకంలో ఉన్న శక్తి లేనటువంటి పిల్లలైతే అసలు వైకుంఠానికి రాగలరా, వచ్చినా వైకుంఠ ద్వారం దాటి వెళ్ళగలరా? ఇంత లోకానికి వచ్చినప్పుడే వీళ్ళు మహాత్ములు, యోగులు, తపస్సులు అని గ్రహించాలి. వీళ్ళ కర్మయోగం వల్ల ఆ సమయానికి వాళ్ళకేదో యోగం ఉండడం వల్ల ఆపారు. ఆపితే వాళ్ళ కోపం వచ్చింది, మూర్ఖులారా ఇది అసుర లక్షణం, రాక్షస లక్షణం, వీళ్ళు రావాళ్ళు, ఇది నా కులం అని కులపక్షపాతము వ్యక్తి పక్షపాతము ఉన్నటువంటి వాళ్ళు రాక్షసులట. ఆ పక్షపాతం నుంచి బయటపడలేకపోయారు మీరు. కాబట్టి మీరిద్దరూ 3 జన్మలు రాక్షసులై కొట్టండి అని చెప్పిస్తే ఆ నందుడు సునందుడు అని పేరు కలిగిన జైవిజయుల పోస్టులో ఉన్నటువంటి వాళ్ళు వరసగా హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతభక్తులుగా పుట్టి వాళ్లతో పాటు విష్ణువు కూడా కష్టం తెచ్చిపెట్టి ఆయన అవతరించేలా చేశారు. ఆ కాలంలో పుణ్యశీలుడు సుశీలుడు ఈ జైవిజయుల పదవుల్లో కూర్చోవలసి వచ్చింది. కాబట్టి అవి కూడా పదవులే, అదొక కైవల్యం, దానికి సారూప్య కైవల్యం అని పేరు. అచ్చం విష్ణువు రూపం వంటి రూపం పొందడం. ఇప్పుడు ఉదాహరణకి ఉద్ధవుడు అని ఒక ఆయన ఉన్నాడు, కృష్ణుడు యొక్క భక్తుడు. ఆయన చూస్తే కృష్ణుడిని చూసినట్టుండేది. సుధాముడు అని ఒక మాలను కట్టి ఆయన ఉన్నాడు, ఆయన కూడా సారూప్యం ఇచ్చాడు. ఆయన ఇలా చాలామందికి తన రూపం కృష్ణుడిచ్చాడు, కానీ అది కూడా శాశ్వత కైవల్యం కాదు. కొంతమంది కృష్ణుడికి దగ్గరగా కూర్చుంటారు, ఇలా సామీప్యము అంటారు దాన్ని. సమీపస్య భావ సామీప్యం, దగ్గరగా కూర్చునే యోగం ఉంటుంది, అది కూడా ముక్తి. ఆయన ఎప్పుడు దగ్గరగా కూర్చుని చూడడం అనమాట. కొంతమంది సారూప్యం, దూరంగా ఉన్న ఆ వైకుంఠంలో ఉంటూ ఆయన్నే చూస్తూ ఆనందంగా ఉంటారు. చూడటం వేరు, సామీప్యం వేరు. సారూప్యం అంటే కేవలం చూడటం వరకే. మీరందరూ నన్ను చూస్తున్నట్టే విష్ణువుని వాళ్ళు చూస్తారు, కానీ సామీప్యం అంటే నా పక్కన అసిస్టెంట్ చూడండి, నా గదిలోకి రాగలరు, నాతో మాట్లాడగలరు, నాతో ఫోన్లో సంభాషించగలరు అంటే నా పనులు వాళ్ళు చూసి పెడతారు కనుక అది సామీప్యం. భగవంతునికి బాగా దగ్గరగా సన్నిహితంగా ఉంటే సామీప్యం. కేవలం వైకుంఠంలో ఉండి చూస్తే సారూప్యం, ఆయన రూపం వంటి రూపం పొందితే సారూప్యం, కానీ ఆయనలో కలిసిపోయి తమ అస్తిత్వం విడిచిపెడితే అది సాయుధ్యం. అది శ్రీ కైవల్యం అంటే. కైవల్యం పొందిన వాడు కూడా భూమికి తిరిగి వస్తాడు అంటానికి ఉదాహరణ జైవిజయుడు. శ్రీ కైవల్యం పొందితే ఇక అక్కడ నుంచి తిరిగి రాడు. అందుకని పోతన గారు శ్రీ కైవల్య పదం అన్నాడు తప్ప మామూలు కైవల్యం అనలేదు. కేవలం కైవల్యం అయితే అక్కడికి వెళ్ళి తిరిగి వస్తానని తెలుసు కనుక తిరిగి రాని అపునరావృత్తి అని మళ్ళీ సప్తమస్కంధంలో వాడాడు. పునరావృత్తి లేని, తిరిగి వెనక్కి తిరిగి రావలసిన అవసరము లేని ముక్తి కావాలన్నాడు ఆయన. ఆ కైవల్యం నాకు కావాలి అంటే ఆ కైవల్యం నీకు ఇస్తానన్నది ఆవిడ. కానీ కొంతకాలం సుఖాలు అనుభవించు. యోగలక్ష్మి వ్రతం చేసిన వాడికి వెంటనే ముక్తి ఇవ్వను, కొంతకాలం ముందు సుఖాలు ఇస్తాను. భూలోకంలో సుఖాలు లేకుండా అతను వైకుంఠానికి వెళ్ళిపోతే దేవరం ఏమైపోవాలి? భవిష్యత్తులో పద్మాగర్ గారి కార్యక్రమాలు ఏమవ్వాలి? ఈ జనాలంతా ఎంత వెంగెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళు కొంతకాలం ఉండాలి, కనీసం 100 ఏళ్ళు బతికిన తర్వాత 100 పాతికేళ్ళు 150 ఏళ్ళు బతికితే అదొక అందం. అది కూడా 100 ఏళ్లలో డబ్బుతో బతికితే, ఆరోగ్యంతో బతికితే అది ఇంకా అందం. అప్పుడు ముక్తి ఇస్తాను అనగా సరే తల్లి అలాగే, కానీ నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాలు తీర్చు అన్నాడు ఈ సాధువు, ఈ ఋషి అమ్మని. ఏమిటి అన్నది ఆవిడ, ఆయన మీద అభిమానంతో ఇంతసేపు ఆగిపోయింది. కానీ సాధారణంగా ఆవిడ అంతసేపు ఆగదు, టుక్కులు మాయమైపోతుంది. కనీసం నేనన్నా 2 నిమిషాలు ఆశీర్వచనం అనుకుంటాను, కానీ ఆవిడ ఉండదు అండి. అలా వరం ఇచ్చి ఇవ్వడంతో అదృశ్యం అయిపోతుంది. అటువంటి ఆవిడ వెంటనే నీ వరస్సులో ఉన్న సందేహాలన్నీ తీరుస్తాను అడుగు అంటే అప్పుడే వరస్సుగా అడిగాడు 9 ప్రశ్నలు. ఆ 9 ఆవిడ చెప్పిన కథలే మా నవ కథ అనమాట, అద్భుతమైన కథలు. అందులో మొదటి కథ భిక్షుక చరిత్ర, 2వది పుష్కర చరిత్ర. ఈ పుష్కర చరిత్ర ఒకటి మీకు చెప్తాను, అన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు, మీరు హాయిగా కొనుక్కోండి. పూర్వం పుష్కరుడు అని పేరు కలిగిన ఒక మునీశ్వరుడు ఒక కేకారణ్యంలో మర్రి తొర్రలో కూర్చుని తపస్సు చేశాడు. ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మీ విష్ణు వక్షస్థితాయై నమాయై ఆశ్రిత తారకాయై నమో వన్యజాయై నమః అనే మంత్రాన్ని అనుష్ఠానం చేశాడు. పుష్కర రామకుడు ముని పొంగవుడొక్కడు భూమిరాట్ నిష్కుగమోదు చేశను. భూమిరాట్ అంటే ఒక వృక్షం, నిష్కుహము అంటే త్వర, చెట్టు త్వరలో తపస్సు చేశాడు. ఎవరికి కనపడకుండా ఉంటూ ఎవరు డిస్టర్బ్ చేయడనుకుని ఆయన హాయిగా ఒక చెట్టు త్వరలో బుర్ర దాచుకుని అమ్మవారి కోసం తపస్సు చేస్తే అమ్మవారు వాడికి ప్రత్యక్షమయ్యింది. ఏం కావాలో కోరుకోదు. అప్పుడు ఆయన అన్నాడు, నాకు ముక్తి కావాలి అన్నాడు. లేదు ఆయన, నీ తపస్సు మోక్షం ఇచ్చేంత గొప్ప తపస్సు కాదు. ఈ తపస్సుకి ఒక్క సంవత్సర కాలం నీకు మంత్రి పదవి మాత్రమే లభిస్తుంది. నువ్వు ఎక్కడ దాక్కున్నా ఈ తప ఫలితం వల్ల ఒక్క ఏడాది మాత్రం ఒక రాజుగారి దగ్గర మంత్రి పదవి పొందుతావు, ఏడాది వరకే పదవి ఉంటుంది, తర్వాత ఉండదు అన్నది. దాంతో నీకు మండిపోయింది. నేను కఠోర దీక్షతో తపస్సు చేశాననుకున్నాను, నా దీక్ష సరిపోదంటే సరిపోదు, నీ తపస్సు క్లుప్తమైనది, కొంచెం నీకు మనస్సు అప్పుడప్పుడు చంచలమయ్యింది, కోరికలు ఉన్నాయి నీకు, కోరికలు ఉన్నవాడు తపస్సు చేస్తే ముక్తి రాదు. నీ తపస్సు ఇస్తే నీ మనసులో ఈ తపస్సు చేయడానికి ముందు భోగాలు అనుభవించాలనే కోరిక కొద్దిగా ఉంది, అందుకే నీకు ఆ కోరికలు తెలుస్తున్నాను. ముక్తి కావాలంటే మళ్ళీ తపస్సు చేసుకో, ప్రస్తుతం మాత్రం ఒక ఏడాది పాటు ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి మంత్రి పదవిని అనుష్ఠించు అంటే, నాకొద్దు మంత్రి పదవి, నువ్వు ఎంత గెంచుకున్నా సరే మంత్రి పదవి పొందరు, లక్ష్మీదేవి ఇచ్చిన వరం కూడా కాదని నేను ముక్తే పొందుతాను అన్నాడు ఆయన. ఆవిడ నవ్వింది, లక్ష్మీ కటాక్షాన్ని తప్పించుకోవడం నీ వల్ల కాదురా బాబు, నా మాట వినరా అంటే వినిపించుకోకుండా, ఆవిడేదో చెబుతుంటే వినిపించుకోకుండా, ఏమైనా ఈ లక్ష్మి చెప్పిన మాటలు నీటి మీద మూటలు చేసేస్తానని భావించి ఈ మంత్రి పదవి నుంచి ఎలా బయటపడాలి అనుకున్నాడు. ఏదైనా మహారాజు గారి దగ్గరికి వెళ్ళి ఆయన పటాపట రెండు తన్నుతారు, దాంతో ఆయన కోపం వస్తుంది, నన్ను జైల్లో పెడతాడు, అప్పుడు జైల్లో కూర్చొని తపస్సు చేస్తాను, కఠోర తపస్సు చేస్తాను. జైల్లో కూర్చున్నప్పుడు పశ్చాత్తాపంతో తపస్సు చేస్తాను కనుక ఆ తపస్సుకు మెచ్చుకొని అమ్మవారు ప్రత్యక్ష అవుతుంది, ముక్తి ఇస్తుంది అనుకున్నాడు ఆయన. వెంటనే హుటాహుటిని అక్కడి నుంచి బయలుదేరాడు. విదర్భ దేశాన్ని పరిపాలిస్తున్న మహారాజు గారు ఒక ఆయన ఉన్నాడు, ఆ విదర్భ దేశపు మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు. ఏది లక్ష్మీదేవిని కూడా ఎదుగు పరిగ్రాంతి చెయ్యాలని ఆయన కోరిక అనమాట. ఆవిడిచ్చిన వరాన్ని కాదనడం కోసం వెళ్ళాడు. ఆ సమయంలో విదర్భరాజు గారు తన మంత్రులతో కలిసి సరదాగా జోగం ఆడుతున్నాడు, పాచికలు ఆడుతున్నాడు. పూర్వం ధర్మరాజు గారు విరాట్ రాజు గారు ఆడినట్టుగా ఉత్సాహంతో జోదం ఆడుతున్నాడు. అది ధర్మజోదం, ధర్మద్యోతం హాయిగా సాగుతోంది. ఆ సమయంలో ఈ యోగీశ్వరుడు చెర్ర చెర్ర కాపలవాడను కూడా తోసుకుని ఆ గదిలో అడుగుపెట్టాడు. నిజంగా రాజుగారు చాలా మంచివాడు, యోగులంటే ఆయనకి చాలా గౌరవం. యోగీశాగ్రణి రాక చూచి, ఈ యోగీశ్వరుడు రావడం చూశాడు ఆయన విదర్భ నరేంద్రుడు. వెంటనే ఈ ఆట మీద ఉన్న మక్కువ విడిచిపెట్టాడు. సాధారణంగా జోదవాడేవాడు మధ్యలో ఆపలేడండి. అది వెనకడికో సామెత ఉంది, అరే మీ నాన్న పోయారంటే ఇటే తీసుకుపోతారుగా, ఎక్కడి నుంచి చూస్తానన్నట్ట, అది పేకాటగాడి లక్షణం. అంత దరిద్ర పాటది, అందుకే ఆ వ్యసనాలతోనికి వెళ్ళకూడదన్నారు. అయినా సరే రాజుగారు ఆ ఆట మీద ఉన్నటువంటి రాగం విడిచిపెట్టి ఎవరక్కడ మహానుభావుడైన యోగీశ్వరుడు ఏం చేశాడు, ఆయనకి కాళ్ళు కడగడానికి నీళ్లు, చేతులు కడుక్కోవడానికి నీళ్లు, తాగడానికి నీళ్లు తిండన్నాడు. కాళ్ళు కడుక్కునే నీటిని పాద్యము అంటారు, కాళ్ళ కోసం ఇచ్చే నీరు పాద్యము, చేతులు కడుక్కునే నీరు అర్ఘ్యం, తాగడానికి ఇచ్చేదాన్ని ఆచమనం. అదనమాట పాద్యం అర్ఘ్యం ఆచమనం అంటే భగవంతుడికి అర్చన చేసేటప్పుడు కాళ్ళ మీద నీళ్లు పోయాలి, అందుకే పాద్యం అన్నప్పుడు పాదయో రెండు కాళ్ళకి పాద్యము సమర్పయాని నీళ్లు సమర్పిస్తున్నాను, హస్తయో చేతులకి. సాధారణంగా మల్లగా భగవంతుడు కూడా రెండు చేతులు ఉన్నాయనుకుని రెండు చేతులకి పోస్తున్నాం, ఆయన నాలుగు చేతులున్నా హస్తయోహో అని రెండు చేతులే చెప్పాం, చేతుల్లో నీళ్లు పోయాలి. తర్వాత ముఖం దగ్గర ఉద్ధరుడితో కొంచెం నీళ్లు పోయాలి. ఆచమనము సమర్పయాలి ముఖే, ముఖము నందు అంటే నోటికి నీరు పోస్తున్నాను తాగు అని. ప్రయాణం చేసి వచ్చిన వాడికి దాహం వేస్తుంది కదా, కాసేపు మంత్రిని పోస్తున్నాం అనమాట. నిజానికి ఆయన చేయలేదు ప్రయాణం, మనం చేసి వచ్చాం. భగవంతుడిని మన వలే భావించి ఆయనకు అర్చన చెయ్యాలి. ఇవన్నీ తెలిసి అర్చన చేస్తే ఆయన వెంటనే ప్రత్యక్షమే వరాలు ఇస్తాడు. మరి ఓ మంత్రం తెలియటం లేదు కానీ అర్థం తెలియటం లేదు, ఎలా చేయాలో తెలియటం లేదు, ఏదో గొడవ చేస్తే టేపు రికార్డులో అంటే పెద్ద ఫలితం ఉండటం లేదు. అందువల్ల అవన్నీ నేర్చుకోవడం చాలా అవసరం. ఇవన్నీ తీసుకొచ్చాడు రాజుగారు. తీరా ఆయన కాళ్ళు కడగబోతూ ఉంటే ఒక్కసారి ఏం చేశాక, ఈయన కాళ్ళు బంగారు పళ్ళల్లో పెట్టి వాళ్ళ ఆవిడ నీళ్లు పోసి యోగి యొక్క కాళ్ళు కడగబోతూ ఉంటే ఎడంకాలతో ఒక్క తన్ను తన్నాడు రాజుగారి నెత్తి మీద. డాకాలం వెసదండి ఎడవకాలితో ఒక్క తన్ను తన్నాడు. నిజానికి రాజుగారికి మండిపోదా, పక్కనున్నటువంటి మంత్రులు అయితే కత్తులు చూశారు, భటులు కత్తులు చూశారు, అందరూ అగ్రహోదకులు అయిపోయారు. ఈ ఉద్దేశం ఏంటంటే రాజుగారి కిరీటానికి కాలితో తగ్గితే రాజుగారికి మండిపోతుంది, కోపం వస్తుంది, చెరసాల్లో పెడతాడు. అప్పుడు చెరసాల్లో కూర్చుని ఓం శ్రీ ఓం నమః జపం చేసుకుందాం, అప్పుడు అమ్మ జాలిపడి మోక్షం ఇస్తుంది అనుకున్నట్ట. కానీ ఎంత నీతో తెలిసిన ఆ కిరీటం కింద పడగానే అందులోంచి బుస్సును పావు బయటకు వచ్చి చూస్తూ ఉండగానే అడవిలో గడిపోయింది, పారిపోయింది. రాజుగారికి మతిపోయింది. రాజుగారితో పాటు నాడీ గారికి అయితే కళ్ళు బయర్లు కమ్మాయి. అమ్మ బాబోయ్, యోని ఎంత గొప్పవాడో, త్రికాలద్ధుడు, జ్యోతిష్కుడు, భూత భవిష్యత్ వర్తమానాన్ని ఎరిగినవాడు, అందుకని అన్నమాట రాజుగారి కిరీటాన్ని ఎడంకాలతో తిన్నాడు. ఆయనే తన్నకపోతే కిరీటంలో రహస్యంగా దక్కున్న పావు మా రాజుగారి నెత్తి మీద కాటేసేది అని నాడీ కంగారడింది. అసలు కిరీటంలో పావుందనే విషయం కూడా కనిపెట్టలేదు నేను. అందుకే జోదం అన్నారు అండి, జోదం వ్యసనంలో పడిపోయాను. జ్యోతం వ్యసనంలో నేను పావును కూడా పట్టించుకోలేదు. అది కాటేస్తే అవయ్యేవాడిని, అది కాటేయకుండా ఈ మహానుభావుడు రక్షించాడు అని ఈయన అనుకున్నట్ట. వెంటనే కాళ్ళ మీద పడిపోయారు ఇద్దరు. మంత్రులు కూడా కత్తులు పక్కకు విడిచిపెట్టి, మహాత్మా మా రాజుగారిని రక్షించామన్నారు. రాణి రాజు ఆయన కాళ్ళు కడిగి నెత్తిన తొలుకొని, పుణ్యాత్మ ఈ ప్రపంచంలో నీలాంటి వాడు ఎవడన్నా ఉంటాడా, సమయానికి వచ్చావు, కిరీటంలో ఉన్న పావుని కనిపెట్టి ఆ కిరీటం తన్ని మా రాజుగారి ప్రాణాలు కాపాడావు అని నాడి పొగిడింది. రాజుగారు కూడా నన్ను రక్షించమని పొగిడాడు. ఈ పూట మీరు ఏమైనా సరే మా ఇంటికి భోజనానికి రావాలి అని బలాత్కారంగా చెయ్యిపోచుకుని వంట ఇంట్లోకి తీసుకెళ్ళాను. ఈ నెత్తి మెత్తని జైల్లో కూర్చుందామంటే నాకు ఈ కర్మయోగం పెట్టినా బాబు అనుకున్నాడు నేను. సరే ముందు రాజుగారు రాణిగారు రండి రండి అని పువ్వులు పొరుస్తూ ఇన్ని భోజనశాలలోకి తీసుకెళ్ళారు. ఆ సమయంలో రాజుగారు సరిగ్గా గడప దగ్గర నిలబడ్డాట. వంట ఇంటి దగ్గర ఒక పెద్ద గడప ఉన్నది. ఆ గడప పెద్ద శిలాతోరణంపై ఉన్నది. పూర్వం రాతి ఇళ్ళు కదండి, మహారాజ భవనాలంటే పెద్ద పెద్ద కొండరాళ్ళు అనమాట. ఇంత పెద్ద రాతి స్తంభం పైన కింద రెండు స్తంభాలు, మధ్యలో గడప. ఆ గడప దగ్గరికి రాగానే ఈసారైనా రాజుగారికి కోపం తెప్పించి మళ్ళీ జైల్లో కూర్చుందాం అనిపించింది దీనికి. అందుకని ఎడంకాలు తీసారు నడ్డి మీద వదంతన్నాడు. ఢామ్ అనే శబ్దంతో రాజుగారు ముందుకు పడిపోయాడు. అమ్మ బాబోయ్ అనే లోపు, మళ్ళీ అందరికీ కోపం వచ్చే లోపు ఆ పైన శైల తోరణం, ఆ రాతి స్తంభం ఢామ్ అని గడప మీద పడిపోయింది. తన నువ్వుని తన్నకు తనపై శైలంబు పడదే తనదేహము తుతునియలు కాదే అనులోహను కించిత్ కాలమా మహారాజడలే. అందులో నేను రాసే పద్యాలు ఇవన్నీ. తననే గనక ముని వెనక నుండి తన్నకపోతే, తన మీద ఈ స్తంభం పడితే నేను ఏమైపోయేవాడిని, ఎంత పెద్ద శిలాస్తంభం నా మీద పడితే నా శరీరం ముక్కలు ముక్కలైపోయింది, పచ్చడైపోయేవాడిని, తుత్తునియలైపోయేవాడిని అనే ఊహతో మహారాజు గారు ఒక క్షణం కంపించిపోయాడు. ఇందాక కిరీటం తన్ని పావు నుంచి రక్షించి ప్రాణదానం చేశాడు, ఇప్పుడు గడ్డి మీద తన్ని ప్రాణదానం చేశాడు. మళ్ళీ రెండుసార్లు రక్షించాడు. అనుకున్నాయన, నువ్వు నా ప్రాణదాతవి, ఇక నేను నిన్ను విడిచిపెట్టను, రాజగురువు నువ్వే నాకు, ఈ రోజు నుంచి గురువువి, రాజగురువు నువ్వే అని. ఎవరక్కడ ఈ మహానుభావుడికి ఇందాక అనుకున్న దానికంటే ఇంకా బాగా భోజనాలు పెట్టాలి, పాయసం, దద్దోదనం, కట్టుకొంగలి, పులిహార, ఒకటి ఒకటి అన్ని చేసే దిక్కుమాలు, డాల్డా వేయకుండా ఒలిదినలు నీరుతో తయారు చేయండి, కొబ్బరి వేయకండి, కొబ్బరి వేస్తే నేను గొంతుకుపోయి ఇబ్బంది వస్తుంది అనగానే, అయినా ఎన్ని చెప్పినా కొబ్బరి వేస్తారండి దిక్కుమాలండి గొంతుకుపోతున్నారని వినిపించుకోండి. అదొక గొడవ, కొబ్బరి వేస్తే ఆయనకి నాకు మాలాంటి వాడికి పాడదు కొంచెం. సరే ఇవి రాజుగారు ఇలా ఆజ్ఞాపించగానే వెంటనే మంచి భోజనం సిద్ధం చేశారు. బంగారపు కంచం తెప్పించారు రాజుగారు. ఆ కంచంలో గురీశ్వరుడికి వడ్డన చేసి బంగారం పేట వేశాను, పక్కన తాను కూర్చున్నాడు. అన్నీ వడ్డనయ్యాక నా ప్రాణదాతని, ప్రాణదాతమైన నీకు ఇంత అన్నం పెట్టే పుణ్యం నాకు లభించింది, తృప్తిగా తినండి. రాజగురు ఏది పదవి ఇచ్చేసేటప్పుడే రాజగురు అని పిలిచి భోజనం చేయండి అన్నాడు. నాకీ భోజనం ఎందుకురా బాబు, అడవిలో కందమూలాలు తిందాం అనుకున్నారు, జైల్లో కూర్చుని జపం చేసుకుందాం అనుకున్నారు, ఎన్ని ప్రయత్నములు చేసినా వ్యర్థమైపోతున్నాయి. ఈ లక్ష్మీదేవి నా మీద పనబట్టి పదవే ఇప్పిస్తోంది తప్ప నన్ను మాత్రం జపం చేసుకునేందుకు చెరసాల్లో కూర్చొని అవటం లేదు. అమ్మా లక్ష్మి, రెండు ప్రయత్నాలు చేశారా చెరసాల్లో కూర్చుందామని, అవేమో బొమ్మైపోవడమే కాక రాజుగారికి ఉపకారాలు అయ్యేటట్టుగా చేసావా, అవి ఉపకరించేలా చేసావా, దాంతో రాజుగారికి ప్రేమ పెరిగిపోతుందా, సరే చూస్తాను ఈ మూడోసారి ఇంకో ప్రయత్నం చేస్తాను, ఈ దెబ్బతో అయినా రాజుగారికి కోపం తెప్పించి జైల్లో కూర్చుంటాను, నువ్వు నన్ను ఎలాగా కాపాడతావో చూస్తాను అనుకున్నట్ట. ఇప్పటికింకా ఆయనకి జ్ఞానం రాలేదు, లక్ష్మి మీద పట్టుదల పెరిగింది. పెరిగి ఏం చేద్దామనుకుంటుంటే రాజుగారు భోజనం కలుపుకున్నాడు. ఆయన కలుపుకున్నాడు కానీ ఇది కలపట్ల, ఆయన చేతితో అన్నం ముద్ద పట్టుకుని ఇంకా నోట్లో పెట్టుకోకుండా, అయ్యా మీరు తినకుండా ఎలా తింటారండి, అతిథి తినకుండా మీరు తినకూడదు, తినండి గురువు తినండి అన్నట్ట, ఇలా చెయ్యి ఉంచుకొని ఆ పక్కన వడ్డించడానికి గరిట్లు ఉన్నాయి, అందులో ఒకటి మంచి ఎత్తడి గరిట ఉంటుంది, మంచి బలమైన గరిటె, ఆ గరిటె తీసుకునిరా రాజుగారి చేతి మీద పట్టుకొని కొట్టాడు. అంతటి రాజును బాధాక్రాంతుండైపోయి కరము కరము పొగులుంటుంది, అంతటి రాజుగారి చేయి కూడా పట్మలే శబ్దంతో వాచిపోయింది, చేతిలో ముద్ద కక్కవిక్కడే కింద పడిపోయింది. నిజంగా రాజుగారు వీరుడే, యుద్ధంలో దెబ్బలు తినవాడే, కానీ ఇటువంటి దెబ్బ తెల్ల, దాంతో ఆయన ఒక క్షణకాలం బాధాక్రాంతుడైపోయాడు. అప్ప బాబో అన్నాడు, ఆ ముద్ద కింద పడిపోయింది, ముద్దలో ఉన్న మెతుకులు అలా అలా పడిపోయాయి, దిక్కువలాడికి అన్నం పెడితే ఇలా చేతి మీద కొట్టాడేమిట్రా అనుకునే లోపు అన్నం ముద్దలోంచి నల్లని భయంకరమైన తేలు ఒకటి పెట్టి వచ్చింది, విషపూరితమైన తేలు. దెబ్బతో రాజుగారు రాణిగారు మళ్ళీ వణికిపోయారు. అన్నం ముద్దలు తేలుందా, ఈ దిక్వాల వంటవాడికి వంట చేయడం కూడా రావట్లేదో ఏమిటో, అన్నం కలుపుతూ ఉంటే అందులో తేలుందని చూసుకోలేదు. ఎంతసేపు గురువుగారు గురువుగారు అని గురువుగారికి చూస్తూ తేలు అందులోకి వచ్చిన కలిపేసినట్టు ఉన్నారు. ఈ తేనే నోట్లోకి వెళ్ళి నోట్లో కుట్టేసుంటే విషం ఎక్కి చచ్చిపోయేవాడి, లేదా ఏదో రోగం వచ్చి తెచ్చేవాడి అనుకుని భయపడిపోయి చూస్తుండగానే తేలు పారిపోయింది కూడా. మహాత్మా, నీలాంటి వాడిని ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, కిరీటంలో పావుని కనిపెట్టావు, స్తంభం మీద పడుతుందని తన్ని కనిపెట్టి రక్షించావు, ఇప్పుడు అన్నం ముద్దలో తేలుందని కూడా కనిపెట్టి నా ప్రాణం కాపాడావు, ఇక నువ్వే ప్రధానమంత్రివి కాదంటానికి వీల్లేదు, ఎవరక్కడ అని ఒక కిరీటం కొట్టుకు వచ్చి ప్రధానమంత్రి పదవి చేశాడంటే ఇప్పుడు అర్థమైపోయింది తిరిగి. ఇది ఇక ప్రారంభం, లక్ష్మీదేవి ఇచ్చిన వరం, ఈ వరం నుంచి బయటపడటం నా వల్ల కాదనుకున్నట్ట, ఇక ప్రయత్నించడం అనవసరం అనుకుని పోలే పదవిలో ఉండి జపం చేసుకుందాం అని సరే మహారాజాని ప్రధాన పదవిలోకి వచ్చాడు. తక్కిన మంత్రులందరూ కూడా కొంచెం ఈర్ష పొందారు, హఠాత్తుగా వచ్చి వీడు ప్రైమ్ మినిస్టర్ అయిపోతే మీరు వెళ్ళిపోదా. ఇక రెండు రోజులు కొద్ది కొద్దిగా జపం చేశాడు, మూడో రోజు నుంచి మొదలయ్యింది. రంభ ఊర్వశి లాంటి అప్సరసలు నృత్యాలు చేసేవారు, మంచి మంచి సుందరీమణులు విద్యావరణలు వీచేవారు, పిండి వంటల భోజనాలు, రాజాంతఃపురం వంటి ఒక అంతఃపురం విడిది అందులో పడుకోవడం, కను సైగ చేస్తే దాసదాసీదారు వచ్చేవారు, ఒళ్ళంతా నగలు అలంకరించారు, టిక్ టిక్ అని అంచు పంచులు కొట్టుకు తిరిగాడు, భోజనాలు బాగున్నాయి. 10 రోజుల్లో ఈ భోగాలు మరిగేశాడు ఆయన. కాలి నడకని వెళ్ళేవాడికి ఎప్పుడైనా పర్లేదు, కానీ వరసగా ఒక 20 రోజులు కనుక ఇన్నోవా కారులో తిరిగాడు నాగేశ్వరరావు గారి కారులో, ఈ ఆ తర్వాత వాడి నడవబెట్టి నడుస్తాడు, చచ్చిన నడవలేడు, అసలు రోజు తిప్పేయకూడదు, కాస్త నడిచేవాడిని నడవనివ్వాలి. ఇలా తెగ తిరిగేసి ఈ నదిలో భోగాలకు అలవాటు పడిపోయాడు, తను తానే మర్చిపోయాడు, పూర్తిగా భ్రష్టుడైపోయాడు. అదే భోగాల్లో ఉన్న లక్షణం. అంతటి యోగి, యోగి కాస్త భోగి అయిపోయాడు. ఒక్క 1 ఏడాది చిటుక్కుని గడిచిపోయింది, కాలం ఎంతసేపు అండి, ఏది నన్ను ఉపన్యాసం మొదలెట్టి ఇవాడ అప్పుడే గడిచిపోయింది, అవునా, కాలం అలా వేగంగా వెళ్ళిపోతుంది. 1 ఏడాది గడిచిపోగానే తెల్లవారుజాము లక్ష్మీదేవి కనపడి, ఈ తెల్లవారడంతో నీ లక్ష్మీ యోగం పూర్తయిపోయింది, నీ మంత్రి పదవి కాస్త ఊడిపోతుంది, ఎందుకంటే
పదవులు అప్పుడప్పుడు మార్చేస్తారండి అవి, హఠాత్తుగా ఏం చేస్తారు, పాత మంత్రులందరికీ ఉద్వాసన అంటారు. మన చోట్ల ఎన్ని అసెంబ్లీల్లో చూసావు, నిన్నటిదాకా మంత్రి, ఇవాళ మంత్రి లేదు, ఈ కోటి లేదు, చక్కని నీ పదం ఓడిపోతున్నారు కదా, ఈయన ఓడికిపోయి అమ్మా అని ఏదో అనబోతూ ఉంటే ఆవిడ మాయమైపోయింది, సమాధానం చెప్పలేదు, ఇక ఈయన అడిగిపోయాడు. తెల్లారితే ఈ విద్యాభరణలు వీచేటటువంటి సుందరీమణులు మాయమైపోతారేమో, నాకు కన్ను సైగ చేస్తే సేవలు చేసేవాళ్ళంతా గుడ్డివాడి వెన్నెల్లాగా కనబడకుండా పోతారేమో, అసలే ఒకప్పుడు భోగాలు లేని వాడిని భోగాల్లో అలవాటు పడ్డాక అవి లేకపోతే ఉండలేకపోతున్నారు, ఇప్పుడు ఈ భోగాలు పోతే ఎలా బతుకుతాను రా బావో అనుకునే లోపే తెల్లారిందో లేదో అరడగర మంది భట్లు వచ్చి పట్టారు ఈయన అంతఃపురంలోకి. రాజుగారు నిన్ను బంధించి తీసుకురమ్మన్నారు అని చేతుల నుండి వెనక్కి విరిచిగట్టి అంతఃపురంలోకి తీసుకున్నారు రాజుగారి దగ్గరికి. అక్కడికి వెళ్ళేసరికి రాజుగారు ఎర్రబడిన కళ్ళతో, నువ్వు యోగివని ప్రాణదాతమని నీకు మంత్రి పదవి ఇస్తే తెల్లవారుజామున మా అంతఃపురంలో దూరి మా అబ్బాయిని ఎత్తుకుపోతావా, మా అబ్బాయిని ఏం చేసావో చెప్పు, నాకు వాడు ఒక్కడే కొడుకు, వాడు భవిష్యత్తులో రాదు, నా కొడుకుని ఏం చేసావని అడిగితే నాకేం తెలుసు అంటే అసలు నేను అంతఃపురంలోకి కదలలేదంట. అక్కడ లక్ష్మీ కటాక్షం దూరం అవడంతో తెల్లవారుజామున ఈ యోగి గారు రాజాంతఃపురంలో ప్రవేశించి రాజుగారి కొడుకుని ఎత్తుకుపోయినట్టుగా ఒక మాయ వచ్చింది రాజుగారికి, భటులు కూడా చూశారు. దాంతో నిజంగా ఈ మంత్రి గారిని ఎత్తుకుపోయారేమో రాజుగారు కొడుకులు అనుకుని రాజుగారు భటులు పంపారు, ఇదిగో మంత్రి గారిని అరెస్ట్ చేశారు. ఈయన ఏం చెప్పినా వినిపించుకోవట్లేదు, నా కొడుకుని ఏం చేసావో చెబుతావంటే నేను తీసుకెళ్ళలేదు అంటాడు ఈయన. వీడు అబద్ధం ఆడుతున్నాడు, ముందు ఈ దుర్మార్గుడికి శిరశ్చాదం చేసేయండి అన్నాడు రాజుగారు. ఒక కత్తుచ్చుకుని ఒకడు ఈయన్ని కాళ్ళు చేతులు మరీ బిగించి కట్టి కాళ్ళతో తన్ని, ఎరా ఎంత కృతజ్ఞుడివా, మా రాజుగారి అబ్బాయిని ఎత్తుకుపోతావా అని తిట్టుకుంటూ వచ్చేస్తానని తీసుకుపోయారు. ఆ సమయంలో అదృష్టవశాత్తు చాలా పెద్ద కథ కృతంగా చెప్పారు మీకు, అసలు నారదుడు పై నుంచి కిందకి దిగాడు రాజుగారి దగ్గరికి వచ్చి, మహారాజా ఇతడు యోగి, నిజానికి ఇతడు తప్పు లేదు, లక్ష్మీదేవి కోసం తపస్సు చేశాడు, కానీ ఈ తపస్సు కేవలం భోగాల మనకే పరిమితం, అందుకని ఒక ఏడాది పదవిస్తానని లక్ష్మీదేవి అంటే ఆవిడ సవాలు చేసి వద్దని కావాలని దగ్గరికి వచ్చాడు. అతడు ఆమె ఇచ్చింది సంతోషంతో అనుభవిస్తే ఈ కష్టం రాదు, అందుకే ఎప్పుడైనా భగవంతుడు నీకు ఏదైనా ఇస్తే వద్దనకూడదు కావాలనకూడదు. ఇతడు చేసిన పొరపాటల్లా వద్దన్నాడు, మేము మాబోటి వాడు ఆశీర్వదిస్తే ఎందుకులే కనకండి, కోటి రూపాయలు వచ్చుగాకంటే నా బతుకు కోటి ఎక్కడ వస్తుంది అంటే నీ కోటి కాదు కదా, చించిపోయిన కోటి కూడా రాదు, అందుకే నోటితో అలా అనకూడదు. ఇతడు లక్ష్మితో సవాల్ చేశాడు, దానివల్ల నీ దగ్గరికి వచ్చాడు, ఆ లక్ష్మీదేవి యొక్క వరం ఉంది కాబట్టి అతడు కావాలని కిరీటం తన్నినా అది నీకు ఉపకారం అయ్యింది, అందులోంచి పాము వచ్చి వెనకడ తగ్గితే స్తంభం కింద పడి నీ ప్రాణం కాపాడినట్టు అయ్యింది, చేతి మీద కొడితే అన్నముద్ద కింద పడి అందులోంచి తేలు వచ్చింది. ఈ విధంగా లక్ష్మీ కటాక్షం వల్ల నీకు అతడు చేసిన అపకారాలు ఉపకారాలకి పదవి ఇచ్చావు. ఇప్పుడు ఆ లక్ష్మీ యోగం వెళ్ళిపోగానే అతడి ఇంట్లో పడుకునుంటే ఒక మాయ వచ్చి అతడి రూపంలో నీ దగ్గరకు వచ్చి నీ కొడుకును ఎత్తుకుపోయినట్టుగా భ్రమ కలిగింది. నీ కొడుకు ఆయన అంతఃపురంలో ఉన్నాడు, ఇదంతా భ్రమ అనగానే రాజుగారు అసలు విషయం తెలుసుకుని యోగిని విడిచిపెట్టేశాడు. యోగి ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చిపోలు చేయనని భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో అడుగుకెళ్ళి, అమ్మా ఇప్పుడు నాకు అర్థమైంది, చాంచల్యం లేకుండా భక్తితో శ్రద్ధతో జపం చేస్తాను, ఆ జపానికి ఫలితంగా నువ్వు ఏమిస్తే అది స్వీకరిస్తాను, కోరం లేదు, నీకుగా నువ్వు నీకెప్పుడు తోస్తే అప్పుడు నాకు ముక్తి అని అమ్మవారికి పాదాక్రాంతుడై జపం చేశాడు. దానివల్ల ఏమైంది, జపం మీద నిష్ట కుదిరింది, కొంతకాలం సుఖాలు అనిపించాడు, ఆ తర్వాత ముక్తి పొందాడు. ఈ విధంగా అమ్మవారు చెప్పినటువంటి వరస కథలు, యోగికి చెప్పిన కథలు ఈ మానవ కథ. ఇందులో లక్ష్మీదేవికి సంబంధించిన ఉపాసనలు విశేషాలు చాలా ఉంటాయి. మహాలక్ష్మి మహిమ చాలా గొప్పది, ఆ అమ్మ అనుగ్రహం మీ మీద ఉండాలి, అమ్మ అనుగ్రహం ఉంటేనే సంతోషము ఆనందము ఆరోగ్యము అన్నీ ఉంటాయి. వాటితో మీరందరూ 10 కాలాలు విరాజిల్లుదురుగాక, ధర్మ కార్యక్రమములు నిర్వహించేదనుగాక అని అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం.
భాషలో సహస్రావధాన్ని మనం ఎరగాము, భారతదేశంలోనే ఎవరు లేరు, ప్రపంచ మురారి సరస్వతి పుత్ర అవధ కోకిల మొదలైనటువంటి ఎన్నెన్నో ఎన్నెన్నో బిరుదులు స్వామివారికి లభించాయి. కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఆయన అనేకమైనటువంటి ఉపన్యాసాలు చక్క యూట్యూబ్ లో కానీ మరి ఆన్లైన్ లో కానీ చెప్పి అందరికీ కూడా అందరినీ కూడా దైవం వైపు మరణిస్తారు. ఆధ్యాత్మిక శక్తి ఎంత గొప్పదో మనిషికి ఒక మంత్ర ఉపదేశం చేస్తే దాన్ని నిష్ఠగా చేసినట్లయితే ఆ మంత్రాన్ని నిష్ఠగా కనిపించినటువంటి అర్ధరాత్రి వేళ అన్నపూర్ణాదేవి వారికి చక్కగా పంచవచ్చి ఆయన
పది నిమిషాలు ప్లీజ్ ఒక్కొక్క తర్వాత ఒకటి ముందరండి, ప్లీజ్ ఒక్క తర్వాత ఒకటి.
చూసుకోకండి ప్లీజ్ చూసుకోకండి, ఎవరికైనా నమస్కరించు.